ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగకాల ఆకాంక్ష అనే గ్రంథంలో 71వ అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. సేవకులకు సేవకుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామునకు స్తుతుల స్తోత్రం చెల్లించిన ప్రభువా, ఈ దినమందునైనా మీరు ఈ యొక్క సేవని అందించిన విధానం బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తూ, ఆ సేవ ప్రాధాన్యత మేము కూడా మా యొక్క జీవితంలో అది నేర్చుకొని అవలంబించి మా యొక్క సేవ జీవితంలో తండ్రి మేము దాన్ని ఉపయోగించలాగిన మీరు మాకు జ్ఞానాన్ని సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామందు ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. యెరూషలేములో ఒక ఇంటి పైగదిలో యేసు ఆయన శిష్యులు భోజనానికి బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు. పస్కా పండుగ జరుపుకోవడానికి వారు సమావేశమై ఉన్నారు. ఈ పండుగను తన శిష్యులతో ఒంటరిగా ఆచరించాలని రక్షకుడు ఆకాంక్షించాడు. తన గడియ వచ్చిందని ఆయనకు తెలుసు. పస్కా పశువు ఆయనే. పస్కా పశువును తినవలసిననే నాడే ఆయన బలిదానం జరుగునుంది. ఉగ్రత గిన్నెలోని పానీయాన్ని తాగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. త్వరలో ఆయన శ్రమలో అతిమ బాప్టిజం పొందుతున్నాడు. దానికి ముందు ఆయనకి ఇంకా కొంత ప్రశాంత సమయం ఉంది. ఈ సమయాన్ని తన ప్రియ శిష్యుల్ని బలపరిచేందుకు వినియోగించాలని భావించాడు. మన పరిశుద్ధ గ్రంథాన్ని మనందరం కూడా తెరిచినట్లయితే మత్తయి సువార్త 20:28 మనం ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవితమంతా స్వార్థం లేని సేవ జీవితాన్ని ఆయన గడిపాడట. ఇక్కడేమనుంది, పరిచారము చేయించుకునేటకు కాదు కానీ పరిచారం చేయటకు వచ్చానని ఇక్కడ రాయబడినది. యేసుక్రీస్తు ప్రభు మరి పరిచారము చేయించుకునేటకు రాలేదు, ఆయన సేవకుడిగా తన పరిచారము చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట ఉద్దేశం అన్నది ఆయన చేసిన ప్రతి కార్యం నెరవేర్పు అని మనం జ్ఞాపించుకుంటూ ఉండాలి ప్రిమిట్ వాళ్ళరా. అయితే ఆ పాఠాన్ని శిష్యులు ఇంకా నేర్చుకోలేదు. ఈ చివరి పస్కా పండుగ రాత్రి భోజనమైనప్పుడు ఆయన ఇదే పాఠాన్ని ఒక సాదృశ్యం ద్వారా మళ్ళీ బోధించాడు. అది వారి మనస్సుల్లోనూ హృదయాల్లోనూ నిరంతరంగా ముద్రపడి నిలిచిపోయింది. యేసుకి ఆయన శిష్యులకి మధ్య జరిగిన సమావేశాలు సామాన్యంగా ప్రశాంతంగా ఆనందంగా గడిపిన సమయాలు. వాటికి వారంతో విలువనిచ్చారు. పస్కా రాత్రి భోజనాలు ప్రత్యేక శక్తితో నిండిన సన్నివేశాలు. అయితే ఈసారి యేసు మనసు కలత చెందింది. ఆయన హృదయం బరువుగా ఉంది. ఆయన ముఖంపై దుఃఖ ఛాయ కనిపించింది. పైగదిలో ఆయన శిష్యుల్ని కలిసినప్పుడు ఏదో ఆయన్ని కలవరచిపరుస్తున్నట్లు వారు గమనించారు. దానికి హేతువు తెలియకపోయినా వారు ఆయన పట్ల సానుభూతిని చూపారు. భోజనం బల్ల చుట్టూ అందరూ కూర్చున్నప్పుడు వేదనతో నిండిన హృదయంతో దుఃఖ స్వరంతో ఇలా అన్నాడు, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతున్నానని చెప్పారు. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనిడి. ఇక మీదట దేవుని రాజ్యం వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో నేను చెప్పుచున్నాను చెప్పాడు. ప్రేమిటి వాళ్ళారా, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ ప్రాముఖ్యమైన సన్నివేశం దేవుని యొక్క వాక్య ప్రబోధ మనకి తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మరియు మొదటి కొరింథీ రాసిన పత్రిక మరి 11వ అధ్యాయంలో ఈ యొక్క ఉద్దేశాలు మనకి కనబడుచున్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ ప్రభుల సంస్కరణ యొక్క విలువలను ఆయన బోధించాడు, ఇక్కడ మన యొక్క వాక్యం ధ్యానంలో మనం చూస్తే మత్తయి సువార్తలో 26వ అధ్యాయం నుంచి ఇక్కడ చెప్తున్నాడు. 26వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 19వ వచనం, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మందిని శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడిగాడు. ఆయనతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించినని చెప్పాడు. అప్పుడేమని చెప్పాడంటే, మనిషి కుమారుడును గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడినో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండి నడల వానికి మేలు చేయనని చెప్పాడు. అప్పుడు ఏమని ఆ మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు ఉద్ధరించాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పినారంటే 25వ వచనంలో, ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన వాటన్నిటినీ ఈ విధంగా చెప్పాడు. వారు భోజనం చేచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిన దీనిలోనిది మీరందరూ త్రాగడని చెప్పాడు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు విధింపబడుచున్న నిబంధన రక్తమని బోధించాడు. మరి నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్తున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ ఆఖరి గడియల్లో తన యొక్క శిష్యుల్ని ప్రేరేపించిన ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు మరి వెలుపరుస్తున్నాడు. ఆ మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు శరీరం ఏ విధంగా నలగొట్టబడుతుందో, ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఏ విధంగా మానవుని కొరకు ఆయన కార్చనై ఉన్నారో, ఈరోజు ఆ యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణకి మరి మోక్షం కలిగినట్లు మనం చూస్తున్నాం. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు మరణం ఎంతోమందికి వారి యొక్క పాపాల నుంచి కడిగే ఉద్దేశం మరి దేవుడు తండ్రిని యెహోవా యేసుక్రీస్తు ప్రభుని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ప్రిమెంట్ వాళ్ళారా, ఈ నవీన కాలంలో ఈ సందర్భ సమయంలో ఈ నెలలో మనం చూస్తే ఏ విధంగా ఇరాను ఇస్రాయేలు వారిద్దరి మధ్యలో ఆ వ్యత్యాసం ఆ విభేదాలు ఈ వరల్డ్ వార్ 3 అని మనం అంటూ ఉన్నాం. ప్రిమెంట్ వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఆ కాలంలో ఉన్నప్పుడే ఈ యూదులకి క్రైస్తవులకి ఎన్నో విభేదాలు కలిగాయి. యేసుక్రీస్తు ప్రభు మరి ఒక రక్షకుడిగా మానవుడి కొరకు చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు, మరి ఆయన శిలువ మీద మరణించాడనే సూత్రం ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు మనకి సంభవిస్తూనే ఉన్నాయి. తాను లోకంలో నుంచి నిష్క్రమించి తన తండ్రి వద్దకు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందని క్రీస్తుకు తెలుసు. లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించాడు, చివరి వరకు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన సిలువ నీడను నిలిచున్నాడు. ఆ బాధ ఆయనకు వేదనగా కలిగిస్తుంది. తన అప్పగింత గడియలో తనను అందరూ విడిచి పెడతారని ఆయనను ఎరిగాడు. నేరస్తులు అనుమించాల్సిన సిగ్గుకరమైన క్రూరమైన పద్ధతిలో తాను మరణించినట్లు ఆయనకు తెలుసు. ఎవరిని రక్షించడానికి తాను వచ్చాడో ఆ కృతజ్ఞతను క్రూరత్వాన్ని ఆయన ఎరిగాడు. తాను చేయాల్సిన త్యాగం ఎంత గొప్పదో, ఎంతమంది విషయంలో అది నిర్ధారకమైందో ఆయనకి తెలుసు. తన ముందుందంతా ఎరిగిన ఆయన తను అనుభవించున్న అవమానం, చిత్రహింస గురించి ఆలోచనలతో కలత చెంది ఉండడం సహజమే. కానీ ఆయన తన 12 మంది శిష్యుల గురించి ఆలోచించాడు. వారు ఆయనతో తన సొంత మనుష్యులుగా ఉన్నారు. వారు తన పరాభావం, దుఃఖం, చిత్రహింస అన్నీ ముగిశాక లోకంలో శ్రమలు, కష్టాలు అనుభవించడానికి మరి మిగిలిపోతూ ఉంటారు. మరి తనను భావించాల్సిన శ్రమలు గురించి తలచినప్పుడల్లా వారిని గురించి తలంచేవాడు. ఆయన తన్ను గురించి ఎన్నడూ ఆలోచించలేని సౌఖ్యము ఆయనకి కలలేదు. వారిని గురించిన శ్రద్ధ, వారిని గురించిన ఆసక్తి ఆయన తలంపుల్లో ప్రాధాన్యం వహిస్తూనే వచ్చింది. మరి చివరి సాయంత్రం తన శిష్యులతో చెప్పడానికి ఆయనకు చాలా ఉంది. వారికి చెప్పాలని ఆయన ఆశించినంతా స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉండి ఉంటే వారికి తీవ్ర హృదయవేదన, ఆశాభంగం, అవిశ్వాసం తప్పి ఉండేవి. కాగా తాను చెప్పాల్సిన సంగతుల్ని శిష్యులు తట్టుకోలేదని యేసు గుర్తించారు. వారి ముఖాల్లోకి చూసినప్పుడు తన హెచ్చరిక మాటలు, ఓదార్పు మాటలు ఆయన పెదవుల మీద నిలిచిపోయాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆయన దేనికో వేచి ఉంటున్నట్లు కనిపించింది. శిష్యులకి అది ఇబ్బందికరంగా ఉంది. క్రీస్తు దుఃఖము కాని చూసినప్పుడు శిష్యులకి వారి ఎంతో వారు పుట్టిన సానుభూతి ఇక లేదు. తన బాధల, శ్రమల గురించి ఆయన చెబుతున్న దుఃఖకరమైన మాటలు వారిని కదిలించలేదు. వారు ఒకరు వంక ఒకరు చూస్తున్న కొరకొర చూపులు వారిలోనూ అసూయను, పోరాట ప్రాతృతిని మరి ఎడనగా గడుస్తుంది. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అనువాదం వారిలో పుట్టింది. తన సమకూలంలోనే సాగుతున్న వివాదం ఆయన్ని దుఃఖపరిచింది. ఆయన హృదయం గడిపెట్టింది. క్రీస్తు తన రాజ్యాధికారాన్ని చేపట్టాడని దావీదు సింహాసనంపై ఆశీర్వదిస్తున్న తమ ప్రియమైన అభిప్రాయాన్ని వారింకా పట్టుకొని ఉన్నారు. ప్రతివారు తమ హృదయంలో దేవుని రాజ్యంలో అత్యున్నత స్థానాన్ని ఆశిస్తున్నారు. వారు తమను గురించి, ఇతరులని గురించి తమ సొంత అంచనాలు వేసుకుని ఉన్నారు. తమకన్నా తమ సహోదరులు ఎక్కువ యోగ్యులని భావించే బదులు తమ్ముడు తాము ప్రధానులుగా ఎంచుకుంటూ ఉన్నారు. క్రీస్తు సింహాసనానికి ఒకడు కుడి పక్కన, ఒకడు ఎడం పక్కన కూర్చుని ఉన్నాడు. యాకోబు, యోహానులు మనవి చేయడానికి తగిన శిష్యులు హర్షించలేదు. వారి కోపం వచ్చింది. ఆ ఇద్దరు అహంకరించి అత్యున్నత స్థానాన్ని కోరడం తగిన 10 మందిని ఆందోళన పడిచింది. మనస్పర్ధాలు తలెత్తాయి. ప్రమాదాలు చేటు చేసుకున్నాయి. తమను అపార్థం చేసుకున్నారని, తమ విశ్వసనీయత ప్రత్యేక వరాలను అనుభవించలేదని వారు బాధపడ్డారు. యాకోబు, యోహానులతో యూదా ఈ విధంగా కఠినంగా ఉండి ఉన్నాడు. ప్రిమెంట్ వాళ్ళారు, ఇక్కడ మరి సిద్ధపాటు పాఠం ఈ రీతిగా నేర్చుకున్నప్పుడు ఉన్నత ఆధ్యాత్మిక జీవితం జీవించాలని కోరిక పుట్టింది అక్కడున్న విశ్వాసులకు. మరి యేసుక్రీస్తు ప్రభు దేని ఎడల తన యొక్క మమకారాన్ని చూపించినాడో ఇక్కడ శిష్యులకు కూడా అదే వారికి మరి కలిగించింది. మరి శిష్యులు భోజనం గదిలో ప్రవేశించినప్పుడు వారి హృదయాల్లో అపోహాలు, అనుమానాలు నిండి ఉన్నాయి. యూదా క్రీస్తుకి దగ్గరగా ఎడమ పక్క కూర్చుని ఉన్నాడు. యోహాను ఆయన కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అత్యున్నత స్థానం అంటూ ఉంటే యోధా దాన్ని దక్కించుకోవడానికి కృత నిశ్చయితతో ఉన్నాడు. ఆ స్థానం క్రీస్తు పక్క స్థలమన్న అభిప్రాయం ఉంది. యోధా మిత్రద్రోహి. వారిలో మరొక విషయం వివాదాస్పదమైంది. విందుకి విచ్చేసిన అధితరులను మరి పాదాలని ఒక సేవకుడు గడటం ఆచారం. ఈ సందర్భాల్లో విందుకు ఏర్పాటులు జరిగాయి. పాదాలు కడగడానికి నీళ్లు, బేసిను, తువాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ సేవకుడు లేడు. ఆ పాత్రను శిష్యులు పోషించాల్సి ఉన్నారు. అయితే అతిశయంతో నిండి ఉన్న శిష్యులు ఎవరో సేవకుడికి పాత్ర పోషించడానికి సమ్మతంగా లేరు. అందరూ సాంఘిక లక్ష్యాన్ని తాము చేయాల్సి ఏమనగా ఉంటుందన్న ఉద్దేశం సుహలేని మరి ఈ యొక్క ఉద్దేశం వారు ప్రదర్శించారు. తమ మౌనం వల్ల వారు అణుకువ చూపడానికి నిరాకరించేవారు. ఈ దుర్బల ఆత్మలపై సాతాను విజయం సాధించలేని స్థితికి వీరిని క్రీస్తు ఎలా తీసుకుని రాగలరు? శిష్యులమని చెప్పుకుంటున్న మాత్రము వారు శిష్యులు కాబోరు లేక తన రాజ్యంలో స్థానానికి భరోసా ఉండదని వారు ఎలాగా బోధపరచగలరు? నిజమైన గొప్పతనం అంటే ప్రేమ పూర్వక పరిచర్య, వాస్తవికమైన వినయం అని ఆయన ఎలాగా మరి చూపించున్నాడు. వారి హృదయాల్లో ప్రేమను రగిలించి తాను చెప్పవలసిన విషయాన్ని ఆశిస్తూ సంగతుల్ని వారికి మరి సుబోధకం ఎలా చేయగలనున్నాడు ఇక్కడ వివరించాడు. శిష్యులు ఒకరికొరకు పరిచర్య చేసుకునడానికి కదలలేదు. వారు ఏమి చేస్తారని ఆయన మరి కనిపెడుతున్నాడు. ఇప్పుడు ఆ పరమ బోధకుడు బల్ల వద్ద నుంచి లేచాడు. పై వస్త్రం తీసి పక్కన పెట్టి మరి తువాలు తీసుకుని దాన్ని చుట్టూ చేసుకుని శిష్యులు అదంతా ఆశ్చర్యంతో చూశారు. ఏం జరుగుతుంది, ఈ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడని నిశ్శబ్దంగా వారు ఉత్కంఠతో కనిపిస్తున్నప్పుడు అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని ఉన్న తువాలలో తడుముటకును వారికి బాధ లేదు. వారికి మొదలుపెట్టారు యేసుక్రీస్తు ప్రభు వారు. వారికి యొక్క క్రియరూపాన్ని వివరించడంలో మరి శీఘ్రముగా యేసుక్రీస్తు ప్రభు ఆ చర్యల్ని వారికి వివరించాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఈ ప్రవర్తన సంస్కారం అనే ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా వారికి ఉద్దేశాన్ని బోధించినారో ఈ పాఠంలో మనం చూస్తున్నాం. ఇక్కడేమనుంది, అందరి సేవలు అందుకున్న యేసు అందరికీ సేవకుడిగా ఉండడానికి ఆయన వచ్చాడు. శిష్యుల పాదాలు కడిగాడు, లోకం యొక్క ఉద్దేశాన్ని బోధించాడు. ఆయన రెండోసారి లోకానికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న ప్రజలందరితో ఒకేసారి ఆ ద్రాక్షరసం పూనుకునే దినం వస్తుందని ఆయన చెప్పినాడు. ఇక్కడ ఆయన అందరికీ పరిచయం చేశాడు కాబట్టి తిరిగి అందరూ ఆయనకు సేవ చేసి ఆయన్ని కనపరుస్తున్నారు. ఆయన దైవ గుణ లక్షణాలని పంచుకొని రక్షణ పొందేవారిని చూసి ఆయనతో ఆనందించే వారందరూ ఆయన స్వార్థరహిత సేవ దర్శనాన్ని అనుసరించాల్సి ఉందని చెప్పారు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని, మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అన్న మాటల్లో ఇదంతా మరి వ్యక్తమైంది. ఆయన స్థాపించిన ఈ ఆచరణ ఉద్దేశం ఇది. ఆయన ఇలా అంటున్నాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక, ఈ సంగతులు ఉద్దేశం మీకు తెలుసును గనక, వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగురని అని చెప్పినాడు. ప్రేమటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు మరి ఆయనకి స్నేహితుడే కాదు, మానవుల్ని ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించి నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు. సో దేవుడు మన యొక్క పాఠాన్ని ధ్యానించిన ఏ విధంగా సేవని యేసుక్రీస్తు ప్రభు కొనసాగించారో మనం అందరం కూడా ఆ విధంగానే ప్రభు సంస్కరణలో మనందరూ కూడా పాల్పొంది యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తాన్ని మన యొక్క దేవుడు కాచిన రక్తానికి సాదృశ్యంగా ఉండలాగన, మరి రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉండలాగన దేవుడు మనకి సాయం తెచ్చినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ తండ్రి, ధనవంతు ప్రభా తండ్రి, మాకు నీ యొక్క సిద్ధాంతంలో, ఈ యొక్క సంఘ వివరాల్లో ఈ ప్రభువారి సంస్కారం అనేది చాలా ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు నాయన. తండ్రి, నీవు ఏ విధంగా ఇతరుల యొక్క కాలు కడిగి ఉన్నారో, శిష్యుల కాలు కడిగి ఉన్నారో, వారి జీవితం అంతా కూడా తండ్రి ధన్యమైపోయినట్లే. సో అదేవిధంగా తండ్రి, నీ యొక్క కృపలో బలపరచమని, మేము కూడా తండ్రి నీ యొక్క సేవని కొనసాగించే శక్తిని మేము ప్రసాదించమని యేసుక్రీస్తునామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
తందము అందుకొనుచు కూడబెట్టిన ఫలితమే.